పత్రిక అపోస్తలులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం నుంచి చదువుకుందాం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరీ బంధకములను, ఖైదీను అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులే ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోనూ, కొండల మీదను, గృహల్లోనూ, సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. చిన్న ప్రార్థన ద్వారా వాక్యములకు వెళ్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపైన మా దేవ, స్తోత్రం. దేవా, మరొక దిన ఆయుష్ మాకిచ్చి ఉన్నావు ప్రభా. మీరిచ్చిన ఈ ఆయుష్ను ప్రభా మేము ఏ రీతిగా నీ సన్నిధి కొరకు, అనగా మీ రాజ్యం కొరకే ఏ రీతిగా మేము సంసిద్ధులై ఉన్నామో, ఎలా ప్రయాసపడుతున్నామో పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. దినదినము నూతనంగా మాపై వాచ్యులత మీకు పుట్టిచినే ఉన్నది ప్రభా. మీయందు యథార్థంగా నడుచుకోవడానికి సహాయం చేయండి ప్రభా. మీ వాక్యపు వెలుగులో మా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మా అంతరంగ స్థితిని మేము గుర్తించడానికి సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధాత్మదేవ, మీ సహాయం కొరకే ప్రార్థన చేస్తున్నాం ప్రభా. లేఖనాలు వెంబడి లేఖనాల్లో ఉన్న సత్యాలను లోతుగా మేము నేర్చుకోవడానికి మీరు మాతో మాట్లాడండి ప్రభా. అల్పునైన నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకోండి ప్రభా. వాక్యం ద్వారా మీరే మా అందరితో మాట్లాడమని కోరుచు. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చూస్తున్న ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనం చూస్తుంటే విశ్వాస వీరుల పట్టికగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చదివిన వాక్యాన్ని మనం చూస్తుంటే 35వ వచనం, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పట్టబడిరి అనే మాటను మనం చూస్తున్నాం. నిజంగా ఈ లేఖనాలు భాగాల్లో మనం చూస్తుంటే ఆ విశ్వాసులు ఆ జయ జీవితాన్ని గొప్ప గొప్ప సూర్య కార్యాలు చేయడమే కాదు గాని వారు శ్రమలు పొంది ఉన్నారు, యాతన పెట్టబడి ఉన్నారు అనే మాటను మనం చూస్తున్నాం. ప్రభు కొరకు మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా అనేక శ్రమలు, శోధనలు మనం ఎదుర్కోవాలనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుని రాజ్యంలో మారు మనస్సు పొందడమే కాదు ప్రవేశించడానికి కాదు గాని శ్రమలు కూడా. పౌలు అంటారు కదా, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. నిజంగా మనం మన దేశానికి వచ్చిన ఆస్ట్రేలియాకి చెందిన మెడికల్ మిషనరీ గ్రహం స్టేన్ గారు, అలాగే వారిద్దరు కుమారులు ఫిలిప్ తిమోతిని నిజంగా ఆ కొండ జాతులున్న ఒరిస్సా రాష్ట్రంలో సజీవ దహనాన్ని చేయబడ్డం మనం చూసాం. నిజంగా వారి యొక్క హత్యలు మన భారతదేశ భూభాగంపై ఒక చెరగని మరకగా ఉన్నప్పటికీ నిజంగా వారి మరణం మన దేశంలో, ముఖ్యంగా మన వారి మరణం మన భూమిలో పాతి పెట్టబడి బహుగా ఫలించు గోధుమలు గింజ వలె ఉంది. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్ యొక్క సత్యాలు మనం నేర్చుకోవాలి. ఎంతో ఆశ్చర్యంగా 1999లో మరణించిన గ్రహన్స్టైన్ గారు, వారిద్దరు కుమారులైన వారి యొక్క సతీమణి సహోదరి ఒరిస్సా రాష్ట్రంలోనే ఉంటూ కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు వారి పరిచర్యకు పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వబడిందని మనం చూస్తున్నాం. దయచేసి నేటి ఆధునిక విశ్వాసులు గాని ఆధునిక సంఘము గాని ఈ విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. హింసింపబడుతున్న సంఘం పైన విశ్వాసులు గూర్చి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అపొస్తలులైన తోమా కూడా చెన్నైలో హతసాక్షిగా మారారని మనం గుర్తించాలి. అదే పట్టణంలో సంఘం ఎంత బలమైనదిగా ఆ రాష్ట్రం నుంచి అనేకలు మిషనరీస్ గా వెళ్లడాన్ని మనం చూస్తున్నాం. నిజంగా కదిలింపబడాలని విశ్వాసంతో హతసాక్షులైన ఆ విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బట్టి అంధకార శక్తులను వారు కదిలించి వేశారని మనం తెలుసుకోవాలి. నిజంగా ఈరోజు హింసింపబడుచున్న ఆ సంఘానికి గాని విశ్వాసులకు గాని మన ప్రార్థనలు ఎంతో అవసరమని మనం మర్చిపోకూడదు. కాబట్టి దయచేసి మనం దేవుని బిడ్డలుగా, మనం విశ్వాసులుగా మనం శ్రమల గుండా వెళ్ళాలి, పరీక్షల గుండా వెళ్ళాలి. శోధనలు వస్తాయి, అనేక వ్యతిరేకతలు వస్తాయి, అయినా ప్రభు కొరకు నిలబడుతూ అటువంటి శ్రమల్లో ఉన్న వారి సంఘము కొరకు, విశ్వాసుల కొరకు మనం ప్రార్థించాలి. అపొస్తల కార్యములు 12వ అధ్యాయము అక్కడున్న 2, 3, 5 వచనాలు చూస్తే పేతురు చెరసాల్లో ఉంచబడినప్పుడు నిజంగా సంఘం అతని కొరకు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండిరి అనే మాటను మనం చూస్తాం. దయచేసి ఈరోజు మనం ప్రార్థనలు చేస్తున్నాం గాని ప్రార్థనలో భారం ఉండాలి, వాస్తవంగా వేదన ఉండాలి, కన్నీరు ఉండాలి. నిజంగా కార్యం కొరకే మనం పట్టు విడవక, ఎడతెగక, ఉపవాసం ఉండి ప్రార్థించే వారిగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనం ఫ్రైడే నిజంగా ఫాస్టింగ్ ప్రేయర్ అని, సండేని మిషన్ డేగా మనం మన ఎస్ఎఫ్జేలో పెట్టుకుని అనేకుల కొరకు, ముఖ్యంగా మిషనరీస్ కొరకు, మిషనరీ సంస్థల కొరకు, సంఘ ఉద్యమం కొరకు, దేశం కొరకు, ఎస్ఎఫ్జే పరిచర్య కొరకు, ఇతర డిపార్ట్మెంట్ల కొరకు ఎంతగానో మనం ప్రార్థన చేస్తున్నాం. దయచేసి సంఘంపై గాని విశ్వాసులపై జరుగు ఏదేడైనను అది మనుషుల ద్వారా కాదు గాని అపవాది క్రియగా మనం అర్థం చేసుకోవాలని ప్రభు వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రైస్తత్వాన్ని ఈరోజు బలంగా వ్యతిరేకించేవారు మన సోషల్ మీడియాలో చూస్తున్నాం, అనేక రీతిలుగా చూస్తున్నాం. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయడం ద్వారా బైబిల్ను నిజంగా వారే శక్తివంతంగా ప్రకటించేవారిగా మారే సందర్భాలు బైబిల్లో కూడా మనం చూసాం, బయట సాక్ష్యాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి నిజంగా హింసించుచున్న వారి కొరకు మనం ప్రార్థించగా ఆశ్చర్యకార్యాలు మనం చూడొచ్చు. నిజంగా యవనస్తుడైన పౌలుపై హతసాక్షి అయిన స్టెఫెన్ మరణం ఎంత ప్రభావం చూపించిందో మనకు తెలుసు. అపొస్తల కార్యములు 9వ అధ్యాయము 21వ వచనంలోను, అలాగే 22వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం చూస్తే పౌలు సువార్త బోధించినప్పుడు అక్కడున్న యెరూషలేములో ఉన్న ప్రజలందరూ ఏమంటున్నారంటే, ఈ నామమును బట్టి ప్రార్థన చేయు వారిని నాశనం చేసిన వాడు ఇతడు కాడా అని ప్రజలు ఆశ్చర్యంతో చెప్పుకుంటున్నారంట. నిజంగా దయచేసి మనం వాళ్ళ యొక్క కీడు కొరకు మనం ప్రార్థించకూడదు. పలానా మా రాష్ట్రంలో పలానా నాయకుల కొరకు, నిజంగా యూపీలో మనం చూస్తున్నాం ఎంత వ్యతిరేకత ఉందో, నిజంగా మత మార్పు నిషేధ చట్టాలు రాష్ట్రాలు వెంబడి రాష్ట్రాలు విస్తరిస్తున్న ఈ భయంకరమైన దినాల్లో ఆ రాష్ట్ర నాయకుల కొరకు, అక్కడ ఉన్న మత నాయకుల కొరకు మనం వ్యతిరేక ప్రార్థన చేయకూడదు గాని వారి కన్నులు తెరవబడాలని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. నిజంగా బైబిల్ను కూడా అనువదించే సందర్భంలో చాలా మంది మిషనరీస్, చాలా మంది హతసాక్షులయ్యారు, అనేక హింసల గుండా వెళ్లారని మనం చరిత్రను చూస్తున్నాం. నిజంగా విలియం టెండిల్ అనే ఒక గొప్ప మిషనరీ బైబిల్ను అనువదించే సందర్భంలో ఇంగ్లాండ్ రాజు నిజంగా అతన్ని స్తంభానికి కట్టివేసి దహించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ దహించే సందర్భంలో విలియం టెండిల్ నిజంగా చక్కని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభువా, ఇంగ్లాండ్ రాజు కనులు తెరవమని తన చివరి ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. నిజంగా ఆ ప్రార్థనకు దేవుడి నుంచి గొప్ప సమాధానం వచ్చింది. ఎందుకంటే ఆ తర్వాత ఇంగ్లాండ్ రాజు బైబిల్ యొక్క అనువాదాన్ని అధికారికంగా ఆమోద ముద్ర వేసినట్లుగా మనం చూస్తున్నాం. కింగ్ జేమ్స్ వర్షన్ కేజీబి వర్షన్ మనం వినే ఉంటాం. దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి, మనం ప్రార్థించాలి. ఎవరైతే భయంకరంగా ఈ యొక్క యూట్యూబ్ లో ముఖ్యంగా క్రైస్తత్వం గురించి దోషణ పాలు చేస్తున్న నాయకులు గాని మతస్థులు గాని దయచేసి వారి కొరకు మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఈరోజు ఉపవాస ప్రార్థనను చాలా నిర్లక్ష్యం చేయడాన్ని మనం చూస్తున్నాం. మనం బైబిల్లో ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. ఆదిమ సంఘం ఉపవాసాన్ని క్రమం తప్పకుండా పాటించారని మర్చిపోకూడదు. అపొస్తలుల కార్యములు 13:3 మనం చూస్తున్నాం. అక్కడ సంఘం మొదటి మిషనరీలను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పంపినట్లుగా మనం చూస్తున్నాం. దయచేసి మనం ప్రార్థనలో ఉపవాసం ఉండి ప్రార్థించాలని మర్చిపోకూడదు. చాలా మంది ఈరోజు ప్రార్థనను చేస్తున్నారు గాని ఉపవాసం ఉంచి ప్రార్థించడానికి నిర్లక్ష్యంగా ఉన్నారు. ఎందుకంటే లూకా సువార్తలో 18:12 మనం చూస్తున్నాం, పరిసయుడు వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడైతే మనం ఏం చేస్తున్నామో దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజు బోధనలంతా దశంభాగాలు ఇవ్వండి అనే మాటల మీదే, లేకపోతే ఇంకేదో మాటలు చెప్తున్నారు తప్ప నేటి సంఘాల్లో ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మర్చిపోతున్నారు. మనం లూకా సువార్త 4:1-3 మనం చూస్తుంటే యేసుక్రీస్తు వారు అరణ్యంలో 40 దినాల ఉపవాసం ఉండి ఆయన ప్రార్థించగా అనే మాటను చూస్తున్నాం. అవునండి, నిజంగా యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించే ముందు 40 దినాల ఉపవాసం ఉండి ఆత్మ బలము చేత దేవుని రాజ్య సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి మనం ఉపవాసం ఉంచి ప్రార్థించడానికి సాకులు వెతకూడదండి. మనం దయచేసి ఈరోజు చాలా మంది సాకులు వెతుకుతున్నారు, నా వయసు లేకపోతే నేను ఉండలేను, నాకు ఆరోగ్య సమస్యలు, ఏదో కారణాలు చెప్తున్నారు. బైబిల్లో అలా వాస్తవంగా ఉన్నవాళ్ళు పర్లేదు గాని ఉపవాసం ఉండే శక్తి, ఆరోగ్యము, వయసు, సమయం ఉన్నా కూడా ఈరోజు ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుని ఫ్రైడే మనం 12:00-3:00 ముఖ్యంగా 12:00-2:00 మన కాన్ఫరెన్స్ లో ఉపవాసం ఉంచి ప్రార్థన చేస్తున్నామా? నిజంగా ఆదిమ సంఘ ఆది విశ్వాసులు ఉపవాసాన్ని ఎంతో ఆత్మీయ సాధకాల్లో గొప్పగా ఎంచేవారండి. కానీ నేటి ఆధునిక క్రైస్తవులకు ఉపవాసం అనేది ఏమాత్రం ప్రసిద్ధి లేని ఒక ఆత్మీయ సాధకంగా మారిపోయిన దుర్దినాల్లో ఉంది. దయచేసి మనం ఏ విధమైన వేళ చెల్లించక దేవుని నుంచి గొప్ప కార్యాలు పొందుకోవాలంటే అది కుదరదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నోవాహ దినాల్లో చూస్తున్నాం, జనులు తినుచు త్రాగుచు అనే మాటను మనం చూస్తున్నాం. దయచేసి వాక్యాన్ని సత్యాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే బైబిల్ చెప్పింది దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు చాలా మందిని ఎందుకు ఉపవాస ప్రార్థన విషయంలో నిర్లక్ష్యపరులుగా చేస్తున్నారు? ఎందుకంటే ఆ ఉపవాస ప్రార్థన యొక్క శక్తిని మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. లూకా సువార్త 2:2 మనం చూస్తున్నాం, 84 సంవత్సరాలు ఉన్న హన్నా అనే ఒక స్త్రీ, 84 ఇయర్స్ ఉన్న ఒక స్త్రీ ఉపవాస ప్రార్థనలతో రేం పగలు దేవుని సేవించుండెను. ఉపవాసం అనగా ఏకాగ్రత అండి, దేవునితో ఉన్నతమైన సహవాసం కలిగి ప్రార్థించడం. కాబట్టి ఇప్పుడైనా మనం ఉపవాసం ఉండి మనవ పూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. నెహెమ్యాను మనం చూసాము, కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాడండి. యెరూషలేము, నిజంగా యెరూషలేము ప్రజలు ఎన్నో హింసలు అనుభవిస్తున్నారు, అవమానాల్లో ఉన్నారు. యెరూషలేము మందిర గోడలు కూల్చబడ్డాయి అనే మాటను మనం చూసినప్పుడు నిజంగా నెహెమ్యా దుఃఖంతో ఉపవాసం ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాము ఉత్తర భారతదేశంలో క్రైస్తత్వాన్ని ఎంతగా చెదరగొట్టబడుతున్నారో, మిషనరీస్ ఎంత ప్రయాసపడుతున్నారో, సంఘాలు ఎంతగా కూల్చబడుతున్నాయి, నూతన విశ్వాసులు ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నారు, వ్యతిరేకత ఉంది. దయచేసి మనం సండే రోజు మిషన్ డేగా అనుకుని మనకిచ్చిన ప్రేయర్ పాయింట్స్ చదువుతూ ఉంటే నిజంగా వాటి కొరకు మనం ఎంత భారంతో ప్రార్థించాలి, ఎంత ఉపవాసించాలి, ఎంత కన్నీరు ఉండాలి. దయచేసి సత్యాన్ని మర్చిపోకూడదు. మనం బైబిల్లో భక్తులందరూ మనం చూస్తుంటే పాత నిబంధనలో కూడా ఎస్తేరును మనం చూసాం. నిజంగా యూదా జాతి రక్షణకై ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థించినట్లుగా చూస్తాం. దానియేలు కూడా నిజంగా ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క విడుదల కొరకు నిజంగా గోని పట్టు కట్టుకుని ఉపవాసం ఉంచి ప్రార్థించినట్లుగా చూస్తున్నాం. దయచేసి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. కనీసం వారంలో ఒక్కరోజు, ఇక్కడ పరిసయ్యులు వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తుంటే కనీసం వారంలో ఒక్కరోజైనా మనం ఉపవాసం ఉండి భారంతో కన్నీరుతో ఆదిమ సంఘం కొరకు ఆదిమ సంఘం చూపిన మాదిరిని మనం నేర్చుకోవాలనే సత్యాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే బైబిల్లో చాలా మంది తిండిపోతులుగా మారిపోయిన సందర్భం చూస్తున్నాం. ఎందుకు? ఆది మానవులైన ఆదాము అవ్వను చూస్తుంటే తినే విషయంలో వారు పడిపోయారు. వారి మొదటి శోధన ఏంటంటే తిండి అని మర్చిపోకూడదండి. యేసుక్రీస్తు వారిని కూడా ఆయన ఆకలి కొన్నప్పుడు అపవాదు వచ్చి ఆ మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదన్న ప్రభు మాటలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆహారం వలనే కాదు గాని యెహోవా సెలవిచ్చి ప్రతి మాట వల్ల మనం బ్రతుకుదము అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఈ గొప్ప ఆత్మీయ సాధకంలో ఉపవాస ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. అసాధ్యమైనవి ఉన్నతంగా దేవుని నుంచి సాధ్యపరచుకోవడానికి దేవుని రాజ్య ప్రయోజనాల కొరకు మనం మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఆయన అన్నారు కదా, నా రాజ్యమును నా నీతిని మొదట వెతుకుడి అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి మనం ఉపవాసం ఉండి దేవుని కొరకు ఆయన యొక్క మహిమ కొరకు మనం ప్రార్థించే బదులమే ఉన్నామని మర్చిపోకూడదు. అటువల్ల మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథము 3:8 చూస్తుంటే, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవరును వేయనేరడు అనే మాట. యేసుక్రీస్తు వారి యొక్క వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సమయమందు అసమయమందు మనం ప్రార్థిస్తూ వాక్యాన్ని ప్రకటించేవారిగా దేవుని పని కొరకు ప్రయాసపడేవారిగా ఉండాలన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మనం చదివిన ఈ వచనాలు ముఖ్యంగా చూస్తే ఈ తలుపులు ప్రతి విశ్వాసికి తెరవబడి ఉందని మర్చిపోద్దండి. మనకిచ్చిన తలాంతులు, మనకిచ్చిన ఆత్మవరాలు, మనకిచ్చిన సమయము, మనకిచ్చిన సమస్తాన్ని మనం దేవుని రాజ్య మహిమ కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు వెచ్చించేవారిగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు చక్కని మాట అంటారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:9 ఒకసారి మనం చూస్తే 16:9, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించి వారు అనేకులు ఉన్నారు గనక పెంతకోస్తు వరకు ఎఫీసీలో నిలిచి ఉందను. ఇక్కడ పౌలు మంచి సమయం దొరికిందని చెప్తూనే ఎదిరించి వారు అనేకులు ఉన్నారు అనే సత్యాన్ని మర్చిపోకూడదు. నిజంగా ఈరోజు ఎంత వ్యతిరేకత ఉందో, వ్యతిరేకత ఉందని మనం భయపడ్డము, అధైర్యపడ్డము, పిరికి వారిగా వెనకకు వెళ్ళిపోవడము కాదు, గాని ప్రార్థిస్తూ ఉండాలి. మన ప్రార్థనలు ఎంత అవసరమో ఈరోజు ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. నిజంగా యెరూషలేము గోడలను తిరిగి కట్టుటకు, నిజంగా నెహెమ్యాకు నిజంగా ద్వారాలు తెరవబడ్డాయి. అయితే నెహెమ్యాకు శత్రువుల నుంచి ఎంతగా వ్యతిరేకత వచ్చిందో మనం నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తున్నాం. నిజంగా ఎంతగా బెదిరించారో, ఎంత అపహసించారో నెహెమ్యాను, అయినా కూడా ప్రార్థిస్తూ దేవుని పని కొరకు ముందుకు సాగిపోయారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటే అండి, సమస్యలు వచ్చినా, ప్రతిఘటనలు వచ్చినా, ఏమొచ్చినా దేవుని పని సంపూర్ణంగా జరిగించుటకు మన ప్రార్థనలు ఉండాలి. మనం కూడా పనిచేసేవారిగా ఉండాలి. దయచేసి కొన్ని తలుపులు నిజంగా మూయబడినట్లు ఉన్నా కూడా బైబిల్లో ఉంటుంది కదా, తట్టుడి మీకు తీయబడును అనే మాటను మనం చూస్తున్నాం. మనం తట్టాలి. దయచేసి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మత్తయి సువార్త 16:18 చక్కని మాట మనకు తెలుసు, నా సంఘాన్ని కట్టుదును అని యేసుక్రీస్తు వారి యొక్క వాగ్దానం. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ సంఘము ఎదుట పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవు అనే మాటను కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే కట్టడమే కాదు పోరాడడం కూడా కలిసి ఉంది. సంఘంగా మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం, దయచేసి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అపోస్తుల కార్యాల్లో మనం చూస్తున్నాం, ఆది అపోస్తులు మనం చూస్తుంటే వాళ్ళందరినీ అపోస్తులందరినీ చెరసాలలో వేసి బెదిరించారంట. ఈ నామాన్ని బట్టి ఏమాత్రం చెప్పకూడదు, బోధించకూడదు అంటూ వాళ్ళు చెప్పినప్పుడు అపోస్తుల కార్యంలో 4:23 చూస్తే వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు ఎక్కడికెక్కడికో చెదిరిపోలేదండి. వారు ఏం చేశారంటే సంఘం దగ్గరకు వచ్చారు. వాళ్ళు గలిలీయస్తులు ఆ గలిలియా ప్రాంతాల్లో చెదిరిపోలేదు. వారి బంధు వర్గానికి వెళ్ళదు, కానీ సంఘం దగ్గరకు వచ్చి సంఘానికి వారి యొక్క బెదిరింపులు, వారి యొక్క వ్యతిరేకతను వారు చెప్పినప్పుడు సంఘం ఏం చేస్తుందంటే 24, వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. కలిసి సంఘంగా వారు ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు 30 చక్కని మాట ఫోర్త్ లైన్ నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించము. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవా నీ దాసులు బహుధైర్యంగా మనం ప్రార్థించాలి. ఈరోజు ఉత్తర భారతదేశం కాదు, ఎవరైతే సువార్త కొరకు ప్రయాసపడుతున్నారో వారందరి కొరకు మనం ప్రార్థించాలి. నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యాన్ని బోధించినట్లు అనుగ్రహించమని మన ప్రార్థనలో ఎంత ప్రాముఖ్యతను చేకూరుస్తాయో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దయచేసి మనం ఎటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నాం, మనం ప్రార్థన చేస్తున్నామా, మన ప్రార్థనలు ఎలాగున్నాయి, మనం కేవలం మన స్వలాభం కొరకు ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే మిషనరీస్ కొరకు ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటున్నాం గానీ అది కేవలం ఏ భారము ఏ వేదన లేకుండా ఏదో చేస్తున్నాము చెయ్యాలి అనే ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండకూడదండి. కాబట్టి దయచేసి మన ప్రార్థనలో వాస్తవంగా వేదనతో ప్రార్థించే వారు ఈరోజు చాలా కొదువైపోయారని మర్చిపోకూడదు. కాబట్టి దయచేసి అపోస్తులైన పౌలే చూడొచ్చండి, ఆయన గొప్ప పరిచర్య చేశాడు. దానికంటే ముఖ్యంగా ఏంటంటే పౌలు ఒక వేదన పరుడుగా ఉన్నాడండి. ఎంత వేదనతోనూ ఎంత దుఃఖంతో ఎంత కన్నీరుతో తన ప్రార్థనలో బహుగా పోరాడేవాడిగా మనం చూస్తున్నాం. దయచేసి ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థనలో స్వలాభం కొరకు లేకపోతే మన స్వనీతి కొరకు మన కొరకు ఉండకూడదండి. మన ప్రార్థనలో మనుషులను చుట్టి రావాలి, దేశాన్ని విస్తరించాలి. మన ప్రార్థనలో అనేకులకు ఎంతో సహకారులుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే రోమాపత్రికలో 15:30 మనం చూస్తే తనతోటి విశ్వాసులైన వారి కొరకు ప్రార్థనలో తనతో కలిసి పోరాడవలనని పౌలు బ్రతిమాలుతూ హెల్ప్ చేస్తున్నామునండి. మనం ఆత్మ వలన ప్రతి విజ్ఞాపన ప్రార్థనలు మనం చేసేవారిగా ఉండాలి. ఈరోజు మనం దయచేసి సత్యాన్ని మర్చిపోకూడదు. ఈరోజు చాలా మంది ఈ సత్యాన్ని పక్కన పెట్టడం మనం చూస్తున్నాం. దయచేసి మనం ఎటువంటి ప్రార్థన కలిగి ఉన్నాము, ఆదిమ సంఘము ఆది విశ్వాసులు ఎటువంటి పరిస్థితులు వచ్చినా వారు ఆసక్తితో ప్రార్థన చేశారు, సంఘంగా ప్రార్థన చేశారు, ఎంతో వేదనతో ప్రార్థన చేశారు, ఉపవాసం ఉంచి ప్రార్థన చేశారు. ఈరోజు దయచేసి మనం కూడా మనకున్న సమయాన్ని మనం త్యాగం చేయాలి, మనకున్న సుఖ సంతోషాలు అన్నిటినీ త్యాగం చేయాలి. మనం కూడా వేదన పడుతూ అనేకుల కొరకు కన్నీరు కాల్చి ప్రార్థించే వారిగా ఉండాలి. కాబట్టి ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ఎలాగున్నామో, మన ప్రార్థనలు ఎలా ఉన్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యపు వెలుగులో ప్రభు మాటలో ఈరోజు అర్థం చేసుకుందాం. వాళ్ళు చెప్తున్నాం బైబిల్లో మనం విశ్వాసుల యొక్క గొప్ప గొప్ప సూర్య కార్యాలే కాదు, విశ్వాసుల యొక్క శ్రమను మనం చూస్తున్నాము. కాబట్టి ఈరోజు మనం ఎటువంటి భారము బాధ్యత కలిగిన ఒక క్రైస్తవ విశ్వాసిగా ఉన్నాము, మనం ఎక్కడి వరకు ఉన్నాము, దయచేసి మనకు దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞను మనం మర్చిపోకూడదు. మత్తయి సువార్త 28:19 మనం కూడా ప్రార్థిస్తూనే మనం కూడా పనిచేసే వారికి ఉండాలి. ఈరోజు చాలా మంది అనుకుంటారు నేను కానుకలు చెల్లిస్తే సరిపోదులే. నిజంగా మనం దయచేసి మనం మనుషుల కంటే ధనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామేమో ప్రభు అన్నారు కాబట్టి మీరు వెళ్ళి అనే మాటను మనం చూస్తున్నాం. అవునండి, నా నిమిత్తము ఎవడు పోవనన్న యెషయ గ్రంథంలో మనం చూస్తున్నాం. నిజంగా మిషనరీ పనికి వెళ్లే వారి సంఖ్య ఈరోజు చాలా తగ్గిపోయి ఉంది. అలాగే మనం ఉన్న ప్రాంతాల్లో అటువంటి పరిచర్య చేసే వారి సంఖ్య కూడా చాలా తక్కువైపోయింది. బైబిల్ చెప్తుందంటే వెళ్ళు లేక పంపు అనే మాటను చాలా మంది పంపు అనే దగ్గర మేము పంపిస్తున్నాం, మేము కానుకలు చెల్లిస్తున్నాం, మా పని ఏమీ లేదు అనే మాటను మనం మర్చిపోతున్నాం. దయచేసి ఒకటే అండి, దయచేసి మనకొక మిషనరీ పని పిలుపు ఉందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు వాటిలో మనం అర్థం చేసుకో పౌలు ఇదే అంటారు, మీ సొత్తుని కాదు మిమ్మునే కోరుచున్నాననే మాటను మనం చూస్తున్నాం. దయచేసి ఈరోజు మనం కూడా మనకొక పని ఉందని, మనకొక పిలుపు ఉందని సత్యాన్ని మర్చిపోకూడదు. కాబట్టి దయచేసి మనం పొరుగు వారిని మనవలే ప్రేమించగలిగితే తప్ప దయచేసి వారు నరకమునకు వెళ్లకుండా మనం ఏమాత్రము మనం పరిచర్యను చేయలేము, మన అంతరంగ బలాన్ని కూడగట్టుకోలేమనే సత్యాన్ని మర్చిపోకూడదు. కాబట్టి దయచేసి బైబిల్ చెప్తుందంటే వెళ్ళండి అనే మాటలు. మనం వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళక్కర్లేదు కానీ మొదటగా మన జిల్లాలోనే, మన డిపార్ట్మెంట్ లోనే, మనకు తెలిసిన మన కుటుంబ సభ్యుల్లోనే ఇంకా మారు మనసు లేని వారు ఉన్నారు. ఎందుకంటే ప్రభు దృష్టికి ప్రతి ఆత్మ ప్రశస్తమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం ఈ లోకంలో ఆస్తులు సంపాదన కొరకు కాదు గాని ఆత్మల సంపాదన కొరకే మనం పనిచేయాలి. ఈ భూలోకంలో అన్ని పనుల కంటే దేవుని పని చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది అనే సత్యాన్ని మర్చిపోకూడదు. కాబట్టి నీకు నాకు సువార్త పని ఉంది. మన ఉద్యోగ పనికి 8 గంటలు 12 గంటలు ఎంత సమయాన్ని ఇస్తున్నామో ఈ రోజు కనీసం ఒకరికైనా నా ప్రభు అని యేసును గూర్చిన మాటలు పంచుకోవాలి. ఈ రోజు ఒకరినైనా కాన్ఫరెన్స్ కు నడిపించాలి. యాక్టివ్ గా ఉన్న వారిని బలపరుస్తూనే ఇన్యాక్టివ్ అయిపోతున్న వారితో కాల్ చేసి మాట్లాడాలి. నేను నా ఒక్క సహవాసంలో ఒక చురుకైన పరిచారకుడిగా, ఒక చురుకైన ఆత్మల సంపాదకుడిగా నేను నా సహవాసంలో వాడబడుతున్నానా? నేను కేవలం నేను ఈ కాన్ఫరెన్స్ ఆరాధనలో ఒక పార్టిసిపేట్ గా నా సహవాసంలో నేను ఉండిపోతున్నానా? లేకపోతే నేను కనీసం 5 కన్నా 3 కన్నా కాల్ చేసి నడిపిస్తున్నానా? నా సహవాసంలో గృహదర్శనాల్లో నా పాత్ర ఏంటి? ఈ పరిచర్యలోనూ నేనేం చేస్తున్నాను? మా డిపార్ట్మెంట్ లో వాట్సాప్ లో ఇంతమంది ఉంటే 20 మంది 25 మంది ఈ రోజు కాన్ఫరెన్స్ రావడం ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో నేను నా వాట్సాప్ గ్రూప్ లో ఉన్న నా సహోదరి సహోదరుల కొరకు ఉపవాసం ఉంచి ఫ్రైడే నేను వారి కొరకు పేర్లు ఎట్టి ప్రార్థించే భారం మనలో ఉండాలన్న సత్యాన్ని మర్చిపోకూడదు. కాబట్టి దయచేసి మనం నివసించే ప్రాంతంలో, మనం పనిచేస్తున్న ప్రాంతంలో మనం క్రైస్తవునిగా ప్రభావం చూపించే వారిగా ఉండాలండి. మనం వారికిలా ఉండకూడదు. నిజంగా యోహాను సువార్త 21:15-17 చూస్తే అక్కడ పునరుద్ధారణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పేతును చూచి చక్కగా ఒక మాట అంటారండి. పరిచర్యకు పంపే ముందు ఏమంటారంటే ప్రేమను గురించి 3 సార్లు అతన్ని ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా ఒకటే అండి, ప్రభు ఎడల మన ప్రేమ, అలాగే నశించిపోతున్న ఆత్మల ఎడల మన ప్రేమ, రెండూ పెనవేసుకుంటాయని మర్చిపోకూడదు. ఈరోజు ఆత్మలను సంపాదించే ప్రతి ఒక్కరూ ఒక సత్యాన్ని గుర్తించాలని ఒక భక్తుల మాటలు మనం విన్నాం. నిజంగా నరక యాతన యొక్క భయంకరమైన దర్శనాన్ని మనం నిజంగా కలిగి ఉంటే ఆత్మల సంపాదన కొరకు మనం ఆశ ఎంత ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకాసువార్త 16 మనం చూస్తుంటే 27-28 చూస్తుంటే నరకమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్న తన 5 సహోదరుల కొరకు ఆ ధనవంతుడైన వ్యక్తి ఎంతగా సాక్ష్యమిస్తున్నాడో మాకు తెలుసు. ఏమంటాడు అబ్రహాముతో, లాజర్ను భూలోకానికి నా యొక్క సహోదరుల దగ్గరకు పంపించమని ఎంతో ప్రాధాయపడుతున్నారు. ఎవరు అంటే నరకంలో ఉన్న ఒక వ్యక్తి, ఒక నరకంలో అంత యాతన పడుతూ శ్రమలు పడుతున్న ఒక వ్యక్తి తన సహోదరుల రక్షణ కొరకు అంత ప్రయాసపడుతుంటే దేవుని ప్రేమను పొందుకుని దేవుని యొక్క కృపకు పాత్రులుగా ఉంటూ ఆయన రాజ్యమునకు చేరబోతున్న మనం ఎలాగున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం నిజంగా అటువంటి భారం ఉందా, అటువంటి పరితాపం ఉందా, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తూ పనిచేసే వారికి ఉన్నామా? ఈరోజు లక్షలాది ఆత్మలు నరకంలో జారిపోతున్న ఈ దుర్దినాల్లో మనం ఎటువంటి కమిట్మెంట్ కలిగి ఉన్నాము? పౌలు చక్కని మాట అంటే 2 కొరింథీయులు 5:20 ప్రభు ఏమంటే అక్కడ చక్కని మాట అంటే మేము క్రీస్తుయేసుకు రాయబారులమై ఉన్నామనే సత్యం. అవునండి, మనం యేసుక్రీస్తుకు రాయబారులుగా ఉన్నాము. దేవునితో సమాధాన పరుడని మన యొక్క అవిశ్వాస సహోదరి సహోదరులను క్రీస్తు పక్షంగా మనం బ్రతిమాల వస్తున్న సమయం ఉందనే సత్యాన్ని మర్చిపోకూడదు. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలుగా ఈ రోజు మనం ఎలాగున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనకిచ్చిన తలాంతులను, మనకిచ్చిన సమయాన్ని, మనకిచ్చిన ధనాన్ని దేవుని రాజ్యం కొరకు వాడుతున్నామా? ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. పౌలు పదే పదే అంటారు, సువార్తను గుర్చినే నేను సిగ్గుపడేవాడని కాను, సువార్త ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉంది. కేవలం పౌలు మీదే కాదు, క్రీస్తు రక్తంలో కడబడి ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనందరికీ ఈ భారం ఉండాలి. ఎటువంటి సిగ్గు మొహమాటాన్ని పక్కన పెట్టి ఈ క్యాలెండర్ పరిచర్యలు మనం క్యాలెండర్స్ పట్టుకుని మనం మన డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న సహోదరి సహోదరులను మనం దర్శించినప్పుడు సిగ్గుపడక్కర్లేదండి. మనం దేవుని కొరకు వెళ్తున్నాము. ఈ క్యాలెండర్ పరిచర్య ద్వారా ఎంత పరిచర్య మనం చేయగలుగుతున్నాము ఎస్ఎఫ్జేలో మనం చూసాం. కాబట్టి దయచేసి నేను ఆఫీసర్ని, లేకపోతే నేను సీనియర్ని, లేకపోతే ఇంకేదో కారణాలు అపవాది మనల్ని చూపించి వెనక లాగ వేస్తాడు, కానీ ప్రభు మనస్సును మనం అర్థం చేసుకోవాలి. 1 తిమోతి 2:4 అక్కడ మాటలు మనం చూస్తాం, ఆయన అని మనుషులందరూ రక్షణ పొంది సత్యము గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని దేవుడు ప్రభు ఇచ్చాయించున్నాడనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. మనం ఎలాగున్నామో ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మా బైబిల్ చెప్తుంది అంటే మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాము, మనం ఈ లోకానికి వెలిగే ఉన్నాము అనే సత్యాన్ని మర్చిపోకూడదు. అవునండి, ఈ లోకంలో మనం ఉన్నంత కాలం ఆయన కొరకు రాయబారులుగా ఉన్నాము. మనం పనిచేస్తూ ప్రార్థించే వారిగా ఉండాలి. నిజంగా దేవుడు ఈ లోకమందు అత్యాశక్తి కలిగి ఏం చేశారో మనకు తెలుసు. లోకం కొరకు తన ప్రియ కుమారుణ్ణి మరణించడానికి ఆయన పంపించాడని మర్చిపోకూడదు. ఈ లోకం కొరకు అంతేకాదు, ఈ లోకాన్ని పాప విషయంలో ఒప్పించి నిజంగా రక్షకుడైన క్రీస్తు వైపుకు పాపులను నడిపించడానికి ఆయన తన పరిశుద్ధాత్మను పంపించినట్లుగా బైబిల్లో మనం చూస్తాము. అంతేకాదు, సర్వలోకంలో తనకు సాక్షులుగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన 120 శిష్యులను పెంతుకోస్త దినమున ఆత్మతో అభిషేకించి వాళ్ళని సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నట్లుగా మనం చూస్తున్నాం. దయచేసి ఈరోజు నేను దేవుని చేత ఆశీర్వదింపబడ్డాను, దేవుడు నన్ను ఎంతో ఉన్న స్థితిలో పెట్టారు, మంచిదే. అయితే దేవుడు నిన్ను నన్ను అంతగా ప్రేమించి అంతగా ఆశీర్వదించి ఈ ఉద్యోగాన్ని ఇచ్చి ఇంత స్థితిలో పెట్టినప్పుడు ఆయన పని కొరకు, సువార్తీకరణ కొరకు, ఆత్మల సంపాదన కొరకు ఆయన చేతిలో సాధనాలుగా మనం మలచడంలో విఫలమయమా సఫలమయమా అనేది జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఆరోహణం కాకమునుపు నిజంగా గొప్ప ఆజ్ఞగా మనకిచ్చిబడిన ఈ మాటను మర్చిపో వెల్లుడి అనే ఆయన చెప్పారు. అవునండి, మనం వెళ్ళాలి. బైబిల్లో మనం చూస్తాం భక్తులు వాళ్ళంతా ఎలా చేశారంటే అన్ని దేశాలకు వెళ్లారు, భూదిగంతాలకు వెళ్లారు, సువార్త ప్రకటించారు, సర్వ సృష్టికి సర్వ సత్యాన్ని ఉపదేశించారు, ఆయన ఇచ్చిన అధికారంతో ఆయన కొరకు సాక్షులుగా ఉన్నారు, పరిశుద్ధాత్మ శక్తి చేత ఎంత గొప్ప పరిచర్య చేశారో, ఆయన సన్నిధిలో ఎంత నమ్మకస్తులుగా ఉన్నారో ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. కాబట్టి దయచేసి ఈ రోజు ఎలాగున్నాము, దయచేసి ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు మనం సంఘ చరిత్రలో మనం జీవిస్తున్న ఈ కాలంలో నిజంగా ఉచ్చీవం అనేది నిక్షేవంగా మార్చిపోయింది. ఏదో క్రైస్తత్వం అంటే ఒక విలాసవంతంగా ఏదో నామకార్థంగా కాదండి. ఈరోజు ఎంతో అత్యవసరమైన ప్రార్థనలు ఉన్నాయి, చాలా పని ఉంది. దయచేసి మనం నేర్చించి నిలకడగా లేకుండా ఉంటే ఉద్యమం ఆలస్యం అయిపోద్దని మర్చిపోకూడదు. కాబట్టి ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. ఈ సత్యాన్ని ఈరోజు మనం ఎలా నేర్చుకోవాలో ప్రభు మాటలు బట్టి ఒకసారి అర్థం చేసుకుందాం. తండ్రి ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ఇంతగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఒక మొదటి మిషనరీగా పంపారని మర్చిపోకూడదు. దయచేసి మనం మిషనరీస్ గా అంటే వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాలనే భావన ఉంటాం గాని మన డిపార్ట్మెంట్ లో మనం ఏం పని చేస్తున్నాము? ఒక ఆత్మల సంపాదకులుగా ఉన్నామా? లేకపోతే ఈ సర్వలోకమును సంపాదించుకునే తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభమన్న వాక్యంలో దయచేసి ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తే ప్రభు మనల్ని లెక్క అడుగుతారు, ఎన్ని ఆత్మలో నా కొరకు సంపాదించావు, ఎంత మంది నీ కాన్ఫరెన్స్ కు నడిపించావు, నీ డిపార్ట్మెంట్ లో నా కొరకు ఎలా సాక్షిగా ఉన్నావు, నువ్వు ఎంతగా ప్రార్థించావు, ఎంతగా నీ పరిచర్య ఉందని ప్రభు అడిగితే మనం ఎలా సమాధానం చెప్పగలమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దయచేసి ఈరోజు ఈ సత్యాన్ని మర్చిపోకూడదండి. నిజంగా దావీదు చక్కని ప్రార్థన చేస్తాడు. కీర్తనలో 51వ కీర్తన 12-13 వచనం చక్కగా అంటాడు. ఇక్కడ ఏంటంటే ప్రభువా నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము అని చెప్తూ సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచమని చెప్తూ అక్కడ ఏమంటాడని చక్కగా, అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించదను, పాపులను నీ తట్టు తిరుగుదురు అనే మాటను మనం చూస్తున్నాం. దయచేసి ఇక్కడ కేవలం తన యొక్క మారు మనస్సు కొరకు, తన పశ్చాత్తాపం కొరకు, తన పాప క్షమాపణ కొరకు దావీదు ప్రార్థన చేయటేది గాని ఏమంటున్నాడంటే, నన్ను నీవు రక్షిస్తే ప్రభువా నేను అతిక్రమం చేయవారికి నీ సత్యాన్ని బోధిస్తాను, పాపులను నీ తట్టు నడిపిస్తాను. కాబట్టి దయచేసి దేవుని బిడ్డలుగా ఈరోజు వాక్యపు వెలుగులో మనం ఎలా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా ఉన్నామో దేవుని పని కొరకై మనం ప్రార్థించే వారిగా ఉన్నామా? వ్యక్తిగతంగా ఆత్మలను ప్రభు కొరకు సంపాదించే వాడిగా నేనున్నానా? ఈ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. అవునండి, మనం వ్యక్తిగతంగా మనం చేస్తున్న పరిచర్య ద్వారా, పని ద్వారా ఆత్మలను సంపాదించుటలో ఉన్న ఆనందాన్ని మనంగా మనం ఎరిగి ఉన్నట్లయితే ఈ రోజు నుంచి అయినా కనీసం ఒక్కరితో అయినా యేసయ్యని గురించి మాట్లాడతాం. మన పరిచయ కొరకు మీ బ్రదర్, మనం ఈ డిపార్ట్మెంట్ లో మేము అనుదినము ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, ఆత్మీయంగా ఎదుగుతున్నాం, దేవుని రాజ్య పరిచర్యలో వాడబడుతున్నామనే సత్యాన్ని మర్చిపోకూడదు. యేసయ్య కూడా తన శిష్యుల్ని పిలుచుకున్నప్పుడు మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. కాబట్టి మనం దేవుని రాజ్యం యొక్క ప్రయోజనాలను మొదట వెతికే వారిగా ఉండాలి. ఈరోజు అపవాది యొక్క కబంధ అస్త్రాల్లో ఎంత మంది నశించిపోతున్నారో, ఎందుకంటే విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన మిషనరీలకు ఉండిన ఆ త్యాగ సహిత స్ఫూర్తిని ఈరోజు మనం కలిగి ఉన్నామా? ప్రార్థిస్తూ పనిచేసే వారిగా ఉన్నామా? అపవాదిగాడైతే అసాధారణ రీతిలో ఎవరిని మృంగుదనాన్ని సమయం లేకుండా వాడు తిరుగుతూ ఉంటే ఇంకా సమయం ఉందని సాకులు చెప్తూ ప్రతికూల అనుకూలత పరిస్థితులనే నిద్ర మత్తులో ఉన్న నీటి క్రైస్తత్వంలో మనం మెలకుతో పనిచేయవలసిన పరిస్థితి వచ్చిందని మర్చిపోకూడదు. అందుకే యోహాను సువార్త 4:35 ఇంకా 4 నెలలు అయిన తర్వాత కోతకాలం వచ్చిందని మీరు చెప్పుదురు కదా, ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి. మీ కనులెత్తి చూడండి. అక్కడ శిష్యులు వచ్చి, వారంతా శిష్యుల మనసు ఎలా ఉందంటే, యేసయ్య ఏ ఉద్దేశంతో వాళ్ళని పిలిచారో, ఏమి నేర్పిస్తున్నాడో, ఎలా నడిపిస్తున్నాడో ఎరగలేదండి అక్కడ శిష్యులు. ఆ సందర్భంలో వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఆహారం కొరకు, భౌతిక అవసరతల కొరకు మనసు పడి విచార పడుతున్నట్లుగా అక్కడ చూస్తున్నాం. నీటి క్రైస్తులుగా దేవుడు మనం పిలుచుకున్న దయచేసి ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. మనం కూడా కనులెత్తి చూడాలి. కనులెత్తి చూడవలసిన పరిస్థితి వచ్చింది. పంట కోతకు వచ్చింది, విస్తారమైన కోత ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు, మనం ఏం చేస్తున్నాము? ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరిశుద్ధమైన ఉన్నతమైన పని కొరకు మనం ప్రభువు యొక్క హస్తాలకు సమర్పించుకుంటున్నామా? ఈరోజు ఈ సత్యాన్ని మర్చిపో. అంతేకాదండి, మనం మన సహవాసంలో దయచేసి ఉజ్జీవాన్ని ప్రతి ఒక్క హృదయాల్లో రగిలించుకున్న సందర్భం వచ్చింది. ఎందుకంటే మనం చక్కగా 20-25 మంది ప్రేయర్ చేసుకుంటున్నాం, కానీ మన వాట్సాప్ లో 250-300 మంది ఉంటున్నారు. నిజంగా ఈ దయచేసి ఇది కోఆర్డినేటర్స్ డివిన్ ఇన్ఛార్జెస్ కాదు, కాన్ఫరెన్స్ కు వస్తున్న ప్రతి ఒక్కరూ నేను ఒక పార్టిసిపేట్ గా రావాలి, లేకపోతే నాకెవరో ఫోన్ కాల్ చేస్తే నేను అటెండ్ అవుతాను, అక్కడ వరకే నా పాత్ర అంటే కుదరదు. ఈ రోజు మన కాన్ఫరెన్స్ లో ప్రతి సభ్యుడు దయచేసి పరిచారకుడిగా ఉండాలి, పనిచేసే వారిగా ఉండాలి, ప్రార్థనలో వారు ఏకీభవిస్తూ ప్రార్థించే వారిగా ఉండాలి. ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. కాబట్టి దేవుని బిడ్డలుగా దయచేసి ఈ రోజు మనం ఎలాగున్నాము, ఇంతమంది భక్తులు వాళ్ళు ఎంతో యాతన పడ్డారు, వారి కొరకు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు నా పని ఏంటి, కోత విస్తారంగా ఉంది గాని పని వారి కొద్దిగా ఉన్నారని ప్రభు చెప్పిన మాటలు అర్థం చేసుకుందాం. కాబట్టి దయచేసి ప్రభును మనస్సు మనం కలిగి ఉండాలని మత్తయి సువార్త 9:36-37 వచనంలో ఆయన సమూహాన్ని చూసి కనికర పడ్డారంటే చెదిరిపోయారు. నిజంగా మన డిపార్ట్మెంట్ లోనే మనకు తెలిసిన వారే చాలా మంది అనేక వ్యసనాలు ఉన్నప్పుడు, త్రాగుడుకు, వ్యభిచారానికి, లంచగొండితనానికి, ఇలా అనేక వ్యసనాలకు బందీలుగా ఉన్నప్పుడు నిజంగా మనలో భారం ఉండాలి, నిజంగా కన్నీరు ఉండాలి, ఆ పరితాపం ఉండాలి. అది ఉంటుందో లేదో జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా పౌలు ఏదేన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉంటే అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయిను అనే మాటను మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈరోజు వాక్యపు వెలుగులో ఈరోజు కాన్ఫరెన్స్ కు వస్తున్న మనం మన సహవాసంలో మనం ఏం చేస్తున్నాం, మన పని ఏంటి, మన రోల్ ఏంటి, మనం నిజంగా మన సహవాసంలో ఒక ప్రార్థనా పరులుగా, ఒక పని పరిచారకులుగా ఉన్నామా, లేకపోతే వచ్చి వెళ్ళిపోయే వారిగా కొంత సమయాన్ని ఎవరి కొరకు మన యొక్క ప్రెజెన్స్ చూపించి వెళ్ళిపోయే వారిగా ఉన్నామా. బైబిల్ చెప్తున్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని పిలుపును, దేవుని గొప్ప ఆజ్ఞగా భావిస్తున్న ఆ గ్రేట్ కమిషన్ విషయంలో మన పాత్ర ఏంటి, మనం ఎలా అర్థం చేసుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దయచేసి మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి, మన పని ఎలా ఉందో అర్థం చేసుకుందాం. ప్రభువారు ఈ లోకం కొరకు వచ్చారని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత కాలం ఆయన పని కొరకు మనం పనిచేసే వారిగా ఉన్నామో లేదో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. కాబట్టి వాక్యపు వెలుగులో ప్రభు మాటలు అర్థం చేసుకుందాం. మన ముందు ఎంతో పరిచయం ఉంది, SFJ లో ఎన్నో లక్ష్యాలు పెట్టుకున్నాం, ఎన్నో ప్రయాసపడుతున్న పరిచయ విషయాల్లో మనం ప్రేయర్ పాయింట్స్ కూడా చూస్తున్నాం. నిజంగా నమ్మకంగా వేదనతో మనం యొక్క సహవాసంలో మనం ప్రార్థించే వారిగా ఉన్నామా, లేకపోతే నాయకులను మెప్పించాలనో, లేకపోతే ఎవరో చూడాలనో, లేకపోతే మనకేదో అనుకుంటారనో వచ్చి వెళ్ళిపోయే వారిగా ఉండకూడదు. కానీ మనకిచ్చిన పనిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. రేపు దేవుని ఎదుట నిలిచి ఉన్నప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలని మనం ప్రార్థించాలి. ఎందుకంటే ప్రభు అంటారు కదా వాక్యంలో, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కాబట్టి నిజంగా పంటకు కోతకు వచ్చిన ఈ చివరి దినాల్లో మనం నిద్రపోకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు, మెలకుతో పనిచేయాలి, ప్రయాసపడాలి. సమయం ఉన్నప్పుడే దేవుని రాజ్యం కొరకు నా పాత్ర ఏంటి, నా పని ఏంటి అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి, నిజంగా సాతాను అధికారం నుంచి దేవుని వైపుకు నడిపించే ఈ జ్యోతుల వలె ఈ లోకంలో మనం ప్రకాశిస్తున్నామో లేదో ఒకసారి పరిశీలన చేసుకుందాం. కాబట్టి నా మాటలు ముగించాలని ఆశపడుతున్నా. ఒకసారి ప్రభు మన అందరితో మాట్లాడుతున్న మాటలు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆయన కొరకు సాక్షులుగా ఉంటున్నామా, ఆయన పని కొరకు ఉన్నామా, ఆత్మల సంపాదన కొరకే ఉన్నామా, లేకపోతే ఆస్తుల సంపాదన కొరకు ఉన్నామా, ఈ లోకంలో మనం ప్రభువుకు ఇష్టులుగా జీవిస్తున్నామా, ఆయన రాజ్య మహిమ కొరకు నీవు నేను ఏం చేస్తున్నామో ఒకసారి పరిశీలన చేసుకుందాం. నేను రక్షింపబడ్డాను, నేను ఆత్మీయంగా జీవిస్తున్నాను, నా కుటుంబం బాగుందంటే మనం స్వార్థపరులముగా ఉన్నాము, మన ప్రార్థనలు స్వార్థపరితము అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా ఉండకూడదు. మనం అందరి కొరకు ప్రార్థించాలి, మనుషులందరి కొరకు ప్రార్థించాలి, మనం రాజుల కొరకు, నాయకుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. కాబట్టి దయచేసి మనం మూలవాక్యంలో ఒకసారి మనం చూస్తుంటే, మూలవాక్యం దగ్గరికి వస్తే ఒకసారి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ మనం చూసాం, వాళ్ళు విడుదల పొందనక యాతన పడ్డారు. కాబట్టి దయచేసి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థించడం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు మనం పొందుకుంటాము. కాబట్టి దైవ చిత్తానుసారంగా మన ప్రార్థనలు ఉన్నాయా ఒకసారి చూసుకోవాల్సి.
సార్ వాయిస్ రావట్లేదు. రాజేష్ సార్ ప్రైజ్ లెడ్ సార్. ప్రైజ్ లెడ్ సార్.
ప్రైజ్ లెడ్ బ్రదర్. కరెంట్
ఇప్పుడు వస్తుంది సార్.
కాబట్టి దయచేసి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఉపవాస ప్రార్థన జీవితం ఎంత ముఖ్యమో. ఆది అపోస్తలు, ఆదిమ సంఘం, అలాగే పాత నిబంధన భక్తులు ప్రార్థన అలాగే ఉపవాస ప్రార్థన ఒక ఆత్మీయ సాధకాల్లో ఎంత గొప్పగా వాడబడ్డారో మనం చూస్తున్నాం. కాబట్టి దయచేసి వారంలో ఒక్కరోజైనా మనం ఉపవాసం నుంచి ప్రార్థించవలసిన అవసరం ఉంది. మన సహవాసాల్లో ఉన్న 12-2 ఉపవాసం నుంచి ప్రార్థిస్తున్నాం. మన సహవాసం కొరకు ప్రార్థన చేద్దాం, వాట్సాప్ లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం, జిల్లా పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం, అలాగే మన సహవాసాల ద్వారా ఇతర సహవాసాల కొరకు ప్రార్థించాలి. మన ప్రార్థనలో దయచేసి స్వార్థపూరితంగా ఉండకూడదు. మన ప్రార్థనలో మార్పు ఉండాలి, మన ప్రార్థన జీవితం ఉండాలి. ప్రభు చెప్పినట్లు రహస్య ప్రార్థనతో పాటు ఉపవాస ప్రార్థన దయచేసి మనుషులకే కాదు కానీ దేవునికి మాత్రమే కనబడుతుంది. దేవుడు నీతి క్రియగా మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యపు వెలుగులో ఈ రోజు ఈ సత్యాన్ని మనం నేర్చుకుందాం. ఎంతగా వాళ్ళు హింసింపబడినా వారి కొరకు ప్రార్థించడం మన బాధ్యతని, అలాగే మనం కూడా ప్రార్థిస్తూ పనిచేయాలని, ఉపవాసం ఉంచాలని. ఈ గొప్ప ఆత్మీయ సాధకాలు ఉపవాస ప్రార్థన అత్యున్నతమైనదని మనం గుర్తెరిగి మన సహవాసంలో ఒక ఉజ్జీవంతో మనం పనిచేద్దాం. ఇతరుల హృదయాల్లో దాన్ని రగిలిస్తూ రేపుతూ మనం అందరం కలిసి దేవుని రాజ్యం కొరకే ప్రయాసపడదాం. అట్టి కృప ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించాలని కోరుతూ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు.